Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మీకోసం మైండ్ ఇన్ మీడియా సమర్పించు మనోబలమే మహాబలం కార్యక్రమం April 17, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి నమస్కారం. నేను బేబీ సత్యనాగేష్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్. ప్రతి బుధవారం 8:30 నుంచి 9:30 వరకు ఒక గంట పాటు మనోబలమే మహాబలం అనే టాపిక్ తీసుకుని మనిషికి ఉండే మానసిక బలం గురించి, అలాగే మానసిక రుగ్మతలు, మానసిక సమస్యల గురించి ప్రతి వారం డిస్కస్ చేసుకుంటున్నాం. అలాగే ఒక టాపిక్ ఏదో ఒకటి తీసుకున్న టాపిక్ గురించి నేను చెప్తున్నాను. మధ్యలో కొందరు ఫోన్లు చేయటం, ఆ ఫోన్లు చేసినప్పుడు వారికి సమాధానం చెప్పడం, అలాగా ఈ కార్యక్రమం చక్కగా ప్రతి బుధవారం జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు నేను ఒక టాపిక్ ని తీసుకుని మాట్లాడుతూ ఉంటాను, మధ్యలో ఫోన్ కాల్స్ వస్తే అటెండ్ అవుతాను. భయం అనే టాపిక్ తీసుకుంటున్నా ఈరోజు. భయం, మనిషికి భయం అనేది చాలా సహజం. అయితే భయం అనేది అవసరమా? భయపడుతూ ఉంటే మనం జీవితంలో ఏది సాధించలేం, ముందుకెళ్ళలేం. కనుక భయపడడం అనేది అవసరమా అనేది ఆలోచిద్దాం. భయపడడం అవసరమే. అసలు భయం లేకుండా ఉంటే, దేనికి భయం లేకుండా ముందుకెళ్ళిపోతూ ఉంటే ఒక్కోసారి ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఉదాహరణకి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కార్ డ్రైవ్ చేస్తున్నారు అనుకుందాం. కార్ డ్రైవ్ చేసేటప్పుడు నాకేం భయం లేదు అనుకుంటూ మనకు నచ్చినట్టుగా మనం నడుపుకుంటూ వెళ్ళిపోతే ప్రమాదాలు జరుగుతాయి. మనకే కాదు, ఎదుటి వాళ్ళకి కూడా, మన చుట్టుపక్కల వాళ్ళ, రోడ్డు మీద వెళ్లే వాళ్ళకి కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కనుక భయం ఉండాలి. అయితే అర్థం లేని భయాలు ఉండకూడదు. అర్థం లేని భయాలు చాలా మందిని నేను కౌన్సిలింగ్ లో చూస్తూ ఉంటాను. నా దగ్గరికి కౌన్సిలింగ్ వస్తూ ఉంటారు, కొన్ని చెప్తూ ఉంటారు. ఈ భయం అనేది మరీ అతిగా అయిపోతే దాన్ని ఫోబియా అంటాం, ఇరేషనల్ ఫియర్ అంటారు. అయితే ముందుగా మామూలు భయాలు ఏంటో చూద్దాం. పుట్టుకతోటి ఎవరికి ఏ భయం ఉండదు. పుట్టుకతోటి ఎవరికి ఎటువంటి, రెండే రెండు భయాలు ఉంటాయి. ఇక మిగతా భయాలన్నీ కూడా కల్పించుకున్నవే. ఆ రెండు భయాలు ఏంటో ముందు చూద్దాం. ఫస్ట్ భయం ఏంటంటే ఫియర్ ఆఫ్ సౌండ్ అంటాం. ఫియర్ ఆఫ్ సౌండ్, పెద్ద శబ్దం వస్తే ఎవరికైనా భయం కలుగుతుంది. ఇది చిన్న అప్పుడే పుట్టిన పసిపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా ఈ భయం అనేది న్యాచురల్ గా ఉంటుంది. ఇది పుట్టుకతో వచ్చింది. రెండవది ఫియర్ ఆఫ్ డెప్త్ అంటారు, అంటే లోతు. లోతుగా ఉంటే కొంచెం మనిషి ఆగిపోతాడు అక్కడ. దీని మీద బిహేవియరల్ సైంటిస్ట్స్, సైకాలజిస్ట్ చాలా ఎక్స్పెరిమెంట్లు చేశారు. ఒక టేబుల్ మీద ఒక 1 ఇయర్ వయసు అంతకంటే తక్కువ ఉన్న పాకే పిల్లవాళ్ళని, పాకుతూ ఉంటారు కదా నేల మీద పాకుతారు, అలాంటి పిల్లవాడిని ఒక టేబుల్ మీద పెట్టి ఆ టేబుల్ కి సేమ్ లెవెల్లో ఒక గ్లాస్ ని పెట్టి ఆ టేబుల్ మీద ఆ పిల్లవాడిని పెడితే ఆ టేబుల్ ఎడ్జ్ వరకు వెళ్ళిన తర్వాత గ్లాస్ ఉంటుంది. గ్లాస్ మీద కావాలంటే ఆ పిల్లవాడు పాకచ్చు, కానీ ఆ వయసులో అది ఒక గ్లాస్ అని, ట్రాన్స్పరెంట్ గా ఉంటుందని, అది దాని మీదకి వెళ్ళినా అది ఏం కాదని అవన్నీ తెలియదు. కనుక ఆ పిల్లవాడు, ఆ పాప కానీ పిల్లవాడు కానీ ఏం చూస్తారు, ఆ టేబుల్ ఎడ్జ్ దాకా వచ్చిన తర్వాత ఆ గ్లాస్ ద్వారా కింద నేల చూస్తారు. నేల చూసినప్పుడు వాళ్ళకి ఆ లోతు అనేది ఖచ్చితంగా వాళ్ళు పర్సీవ్ చేసుకుంటారు, కనుక గుర్తిస్తారు, కనుక అక్కడ ఆగిపోతారని చెప్పి సైంటిఫిక్ గా ఇది రుజువైంది. కనుక ఇది ఎందుకు ఆగిపోతారు, వాళ్ళకి లోతు అంటే ఏంటి అనే దానికి మాత్రం ఏమి ఎక్స్ప్లెనేషన్ లేదు. ఎందుకంటే చిన్నపిల్లలు చెప్పరు కనుక, వాళ్ళకి భాష తెలియదు. వాళ్ళని అడిగినా పెద్ద అయ్యాక నువ్వు చిన్నప్పుడు ఎందుకు భయపడ్డావు అని అడగడానికి కూడా లేదు కనుక, సో దానికి ప్రూఫ్ లేదు. అది దానికి రీజన్ ఏంటనేది తెలియదు. కానీ డెఫినెట్ గా అక్కడ వరకు వచ్చి ఆగిపోతారు అనేది మాత్రం ఖచ్చితంగా ఎన్నో ఎక్స్పెరిమెంట్లో ప్రూవ్ అయింది. సో ఈ రెండు భయాలు తప్ప మిగిలినవన్నీ కూడా ఆ మనిషి తనకు తానుగా పెంపొందించుకున్న భయాలే. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. టీచర్ని చూస్తే భయం, పోలీసుని చూస్తే భయం, సైకిల్ తొక్కాలంటే భయం, మోటార్ సైకిల్ అంటే భయం, ఇలా భయం 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 అంటూ ఉంటారు. ఒక కాల్ వస్తుంది, కాల్ అటెండ్ అయిన తర్వాత కంటిన్యూ చేద్దాం మనం. హలో,
హలో, నమస్కారం సార్.
నమస్కారం, చెప్పండి
సార్. నా ప్రాబ్లం అంటే ఎప్పుడు ఏదో ఒక ఆలోచన మైండ్ లో ఉంటూనే ఉంటది సార్. అంటే ప్రాబ్లం అనుకోండి సార్,
ఆలోచన ఎప్పుడు ఉంటూనే ఉండాలి.
అంటే ప్రాబ్లం అయితే సార్ క్లియర్ చేసుకోవాలి, పక్కన పెట్టాలి. ఇప్పుడు సొల్యూషన్ చెప్పిన లేరు అనుకోండి కదా, పక్కన పెట్టాలి, మన పని మనం చేసుకోవాలి. యాటిట్యూడ్ ఇలాంటివి అనుకోండి, అది మీ లాంటి డాక్టర్స్ కి అడిగితే చెప్తారు. లైఫ్ గురించి అనుకోండి, మన పెద్దవాళ్ళు ఎవరైనా చెప్తారు ఏంటి లైఫ్ ఎలాగా బతకాలి ఏంటి చెప్తారు. కానీ ఇప్పుడు ఏదో ఒక ఆలోచిస్తుంటాను, అంటే నేను ఐడియల్ గా ఉంటాను, ఎక్కువ సింగిల్ గా ఉంటాను, పెద్దగా తిరగపోవడం వల్ల ఏంటో ఆలోచిస్తుంటాను. అది ఇంకా అలవాటు ఏంటి, మాట్లాడుతూ మాట్లాడుతూ కూడా ఆలోచిస్తుంటాను. చాలా మంది ఎగతాలు కూడా చేసేవారు, మాట్లాడుతూ ఆలోచిస్తుంటావు ఏంటి అంత, దీన్ని వయసు 25 ఇయర్స్, నువ్వేంటి అంత, ఏంటి ఉన్నాయి నీకు వ్యాపకాలు అంటారు. ఎందుకు అంటే ఏ ఆలోచన లేకుండా ఫ్రీగా మైండ్ ఎందుకు ఉంటుందో నాకు అర్థం కావట్లేదు సార్.
మనిషి, ఓకే, మీ ప్రశ్న పూర్తయితే నేను జవాబు మొదలు పెడతా. అంటే మళ్ళీ తర్వాత చెప్పొద్దని కాదు, తర్వాత మీరు మళ్ళీ ప్రశ్న వేయచ్చు కావాలంటే. ఇప్పటి వరకు మీరు అడిగిన దానికి సమాధానం చెప్తాను. ఇప్పుడు మీ ప్రశ్నలోనే జవాబు ఉంది, అదే మీరు ఇచ్చిన స్టేట్మెంట్ లోనే మీ జవాబు ఉంది. మీరు ఎప్పుడు ఒంటరిగా ఎక్కువగా ఒంటరిగా ఉంటారు, ఎవరితో కలవరు అని అంటున్నారు. మీకు ఏదో ఒక వ్యాపకం అనేది ఉండాలి, ఏదో ఒక పని ఉంటూ ఉండాలి. ఆ పని ఉన్నప్పుడు మీరు ఎలా కూర్చొని ఆలోచించే అవకాశం ఏముంటుంది? ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రోడ్డు మీద ట్రాఫిక్ లో వెళ్తున్నారు అనుకోండి, వెహికల్ నడుపుతున్నారు, అప్పుడు మీరు రోడ్డును అబ్జర్వ్ చేస్తున్నారు అనుకోండి. రోడ్డును అబ్జర్వ్ చేసుకుంటూ, మరి చాలా మంది రోడ్డు మీద ఫోన్లో మాట్లాడుకుంటూ కూడా వెళ్తారు. వెనకాల సపోజ్ ఒక టూ వీలర్ మీద కానీ వెళ్తుంటే, టూ వీలర్ డ్రైవ్ చేస్తూ వెనక్కి కూర్చున్న వాడితోటి మాట్లాడుతూ కూడా వెళ్తూ ఉంటారు. అంటే మనకు అంత శక్తి ఉంటుంది, మనం ఒకేసారి 2-3 పనులు కూడా చేయగలుగుతాం. కానీ మీకు సీరియస్ గా ఇప్పుడు నేను ఇమీడియట్ గా ఈ పనిని అటెండ్ అవ్వాలి, ఈ పనిని నేను చెయ్యాలి, ఇది చెయ్యకపోతే కుదరదు, లేదంటే ఈ పని ఆగిపోతుంది అనే లాంటిది ఏమీ లేనప్పుడు ఏమవుతుందంటే, ఏదో ఒకటి గుర్తొస్తుంది, దాని గురించి ఆలోచించుకుంటూ ఉంటారు. దానికి మీరేం పేరు పెడతారంటే ఆలోచనలు వచ్చాయి అంటారు. ఆలోచన రాదు, ఆలోచనలు ఎక్కడి నుంచి రావండి, ఏ ప్లానెట్ నుంచి ఆలోచనలు రావు. మనకేదో గుర్తొస్తుంది, గుర్తురావడం అనేది చాలా సహజం. మనిషి అన్న తర్వాత జ్ఞానం వచ్చిన రోజు నుంచి, అంటే మనం చిన్నప్పుడు మన చైల్డ్హుడ్ బాల్యదశ నుంచి కలిగిన రకరకాల అనుభవాలన్నీ కూడా కొన్ని అవి కొన్ని మెంటల్ ఇంప్రెషన్స్ కింద రిజిస్టర్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు చిన్నప్పటి నుంచి చూసిన ఒక వ్యక్తిని అనుకోండి, మహాత్మా గాంధీ అనుకోండి. ఆ మహాత్మా గాంధీ అనగానే ఆయన ఫేస్ వెంటనే మీకు గుర్తొస్తుంది. చిన్నప్పటి నుంచి స్కూల్లో కానీ, స్కూల్ పుస్తకాల్లో కానీ, స్కూల్ ఆవరణలో పెట్టిన ఫోటోల్లో కానీ ఆయన్ని చూస్తూనే ఉన్నారు. ఆయన ఎవరో, ఆయనతో మీరు ఎప్పుడు డైరెక్ట్ గా మాట్లాడలేదు, మీకు ఆయన దగ్గర చూడటం కాదు, ఫ్రెండ్ కాదు, ఫ్యామిలీ ఫ్రెండ్ కాదు. అయినా కూడా ఆయన ఎన్నో సార్లు మనం చూడటం వల్ల ఆయన మన మనసులో ఒక రకమైన ముద్రలా పడిపోయింది. ఈయన పేరు మహాత్మా గాంధీ. ఆ పోలికలు ఉన్న వాళ్ళు ఎవరైనా కనిపించినా వెంటనే మనకి మహాత్మా గాంధీ లాగా ఉన్నారు ఈయన అని అనుకుంటాం. అలాగా మీరు మీ మనసులో ఎన్నో రకాల మానసిక ముద్రలు, రకరకాల ఈవెంట్, రకరకాల ఇన్సిడెంట్స్, సంఘటనలు జరిగినవన్నీ కూడా మీకు గుర్తుంటాయి. ఏదైనా ఒకటి గుర్తొచ్చినప్పుడు దాని గురించి మీరు ఆలోచించుకుంటూ పోతున్నారంటే, మీరు ఏమనుకోనంటే చెప్తాను, మీకు అర్జెంట్ గా చేయవలసిన పనులు ఏమీ లేవు, అందుకని ఏది గుర్తొస్తే ఆలోచించుకుంటూ పోతూ ఉంటారు అని నేను అంటాను. మీరేమంటారు?
కానీ మాట్లాడుతున్నప్పుడు కూడా ఏదైనా, అంటే పని, ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాను, వచ్చాను, ఎవరితో మాట్లాడుతున్నా కూడా అలా మాట్లాడుతూ ఏదో ఆలోచిస్తుంటాను. డైవర్ట్ ఏంటి మాట్లాడుతూ ఆలోచిస్తుంటావు అని అగతాలు కూడా చేస్తుంటారు. ఎందుకు డైవర్ట్ అవుతుంది సార్? అలాగా
చెప్తానండి, అది మీకు అది ఆ సమస్య ఎలా వచ్చిందంటే, నిన్న మొన్న వచ్చింది కాదు. అది మీరు ఎప్పటి నుంచో కూడా అలాగా ఏదైనా పని చేసేటప్పుడు వేరే దాని గురించి ఆలోచించటం, లేదా మాట్లాడేటప్పుడు కూడా వేరే ఆలోచిస్తూ ఉండడం, కొంచెం అలా ఉండటం వల్ల అది ఒక రకమైన అలవాట్లాగా అయిపోతుంది. అలవాట్లా అయిపోతే దీన్ని మీరు శాస్త్రీయంగా తెలుసుకోవాలి, లాజికల్ గా సైంటిఫిక్ గా తెలుసుకోవాలంటే వేరే ఉంది. వాటిని అంతా కూడా ఏమంటామంటే మీ సైనాప్సిస్ అని, న్యూరల్ పాత్వేస్ అని ఏమైనా అంటారు. అంటే మీరు ఏదైనా ఒక సెన్స్ ఆర్గాన్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు మీ థాట్ ప్రాసెస్ ట్రిగ్గర్ అయితే మీరు అలా అటువైపు వెళ్ళిపోతారన్నమాట. అక్కడ ఎదురుగా ఉన్న దాని గురించి కంటే మీకు అలా ఆలోచించుకుంటూ వెళ్ళిపోవడం అనేది ఒక అలవాట్లాగా అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సపోజ్ ఒక వ్యక్తికి ఏదో ఒక ఊహించని నష్టం జరిగింది. అతను ఆ టైంలో చాలా మంది వచ్చి పోయిందేదో పోయిందిలే అని ఏదో రకరకాలుగా చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారు. అతను అవేమి ఎక్కువ అతనికి ఎంతసేపు పోయింది 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 అదే ఆలోచిస్తూ ఉంటాడు. మరి నేను చెప్పిన దానికి ఏమంటావు అని చెప్పి వాళ్ళు అన్నా కూడా, నేను ఇంత సమాచారం ఇస్తున్నాను నువ్వేం స్పందించవేంటి అని చెప్పి అన్నా కూడా, నువ్వేమన్నావు ఇందాక అని అడుగుతాడు. అంటే మీరు ఆలోచించటంలో మునిగి తేలుతూ ఉంటే మీకు ఎవరు ఏం చెప్పినా ఆ టైంలో మీరు పట్టించుకోరు. ఒకవేళ మాట్లాడినా మొక్కుబడికి మాట్లాడినట్టే ఉంటుంది, కానీ పూర్తిగా ఇన్వాల్వ్ అయి మాట్లాడరు. అంటే ఇంకా క్లియర్ గా చెప్పాలంటే, సపోజ్ ఒక మ్యూజిక్ ప్రోగ్రామ్ అటెండ్ మీరు హాజరయ్యారు అనుకోండి, అందులో మ్యూజిక్ అంటే చాలా ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు, ఏదో పిలిచాడు కదా అని వచ్చిన వాళ్ళు ఉంటారు, అలాగే మైక్ అరేంజ్ చేసిన వాడు లేకపోతే కార్పెట్లు అరేంజ్ చేసిన వాడు కూడా కూర్చుంటాడు అక్కడ. సో వీళ్ళు వినేది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీరులో ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ ఎప్పుడైతే అప్పుడు మనం మైక్ సర్దుకు పోదాం అని వాడు ఉంటే, అసలు ఎంత చక్కగా పాడుతున్నారు, ఎంత శ్రావ్యంగా పాడుతున్నారు, ఎంత బాగుందంటే అసలు నాకు వింటుంటేనే ఏదోలాగా ఉంది, చాలా బాగుందనుకుంటూ లీనమైపోయి వినేవాళ్ళు కూడా ఉంటారు కదా. సో మీరు ఎలా వింటున్నారు అనేది ముఖ్యం. దాని మీద మీరు శ్రద్ధ పెట్టకుండా మీరు ఏదో ఒకటి ఆలోచించడం అనేది మీకు మామూలుగా మొదటి నుంచి ఒకటి అలవాటు అయిపోయింది కనుక ఆ అలవాటును బ్రేక్ చేయాలి మీరు. అది ఏదో జబ్బనో రోగమనో రుగ్మతనో అని అనుకోకుండా బ్రేక్ చేయకుండా ఎప్పుడైనా ఏదైనా చెప్తున్నప్పుడు మాట్లాడేటప్పుడు శ్రద్ధగా విని దాని గురించి ఆలోచించి విశ్లేషించి మాట్లాడడం అలవాటు చేసుకోండి.
మరి ఈజీగా స్కిప్ అయిపోతుంది సార్, ఈజీగా స్కిప్
అయిపోతుంది. ఈజీగా స్కిప్ అయిపోవడం కాదు, మీకు ఏదో గుర్తొస్తుంది దాని గురించి ఆలోచించుకోవడం మీ ప్రిఫరెన్స్ అది. అలా కాదు, చాలా లీనమై వినాలి అంటున్నాను నేను.
ఓకే సార్,
లీనమై వినాలి, అలాగే లీనమై మాట్లాడాలి. అర్థమైందా మీకు? సింపుల్ గా చెప్పాలంటే మీకు ఇష్టమైన మనిషితో అయితే చాలా ఇష్టంగా ఇంకా చెప్పు ఇంకా చెప్పు, ఏంటి సంగతులు ఎలా ఉన్నావు ఏంటి అలా చాలా రోజులు నేను చూసి అని మాట్లాడతారు అనుకున్నాం. సరే మీకు ఇష్టం ఏంటి, సరే పోయిరా అంటారు. మీ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది అనేది ఇక్కడ చాలా ముఖ్యం.
ఓకే సార్, ఒక అక్కడ ఇంట్రెస్ట్ లేదంటే మరి ఇంకా వినకపోవడం మంచిది అంతే కదా సార్?
ఏదండి
అక్కడ ఇంట్రెస్ట్ లేదు అంటే అక్కడ వినకుండా వెళ్ళిపోవడం మంచిది అలా చేసే కన్నా.
అలా చేస్తే మీకు పబ్లిక్ రిలేషన్స్ పాడైపోతాయి కదా. ఎవరో ఏదో చెప్తున్నప్పుడు, ఇప్పుడు నేను నన్ను మీరు ఏదో అడిగారు, నేను మీకు చెప్తున్నాను, ఈ టైంలో మీరు వినకుండా అనలేదు అనలేదు మీరు పట్టించుకోలేదు అనుకోండి, అది కరెక్ట్ కాదు కదా. మరి అడిగింది దేనికి? అలాగా ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని మీరు పట్టించుకోకపోవడం అనేది తప్పు. చెప్పండి.
ఫ్రీగా ఉండలేము సార్, ఆలోచించకుండా ఏ ఆలోచన లేకుండా ఫ్రీగా ఒక అలా ఉండలేము సార్.
అలా ఉండాలంటే మీరు మెడిటేషన్ చేసుకుంటూ కూర్చోవాలి ఎప్పుడు. మీరు నాకు అర్థమైంది మీ గొంతు, నేను ఇంతకు ముందు కూడా విన్నాను, ఇంతకు ముందు కూడా మీరు ప్రశ్నలు వేశారు. అయితే నేను మీకు ఒకటి చెప్తాను వినండి, మీరు థియరిటికల్ గా చాలా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు, కానీ ప్రాక్టికల్ గా దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు, ఆచరణలో పెట్టట్లేదు మీరు. అంటే మీరు బయటకు వెళ్ళి వాళ్ళ ఐదుగురు ఫ్రెండ్స్ నేను కలవాలి, ఐదుగురితో నేను మాట్లాడాలని చెప్పి మీరు ఒక లిస్ట్ తయారు చేసుకుని ఈ రోజు నాకు ఈ కార్యక్రమంలో ఈ ఐదుగురు ఫ్రెండ్స్, నా 10th క్లాస్ లో చదువుకున్నప్పుడు ఫ్రెండ్స్ లేకపోతే ఇంటర్మీడియట్ లో చదువుకున్న ఫ్రెండ్స్ అని చెప్పి అనుకుని వాళ్ళని వాళ్ళ కలవాలి, మాట్లాడాలి. అక్కడ ఇలాంటి సమస్యలు చర్చించి నాకు ఇలాగ అనిపిస్తుంది, నీకు ఎలాగ అనిపిస్తుంది, నీకు కూడా ఇలాగే అనిపిస్తుందా, ఇలాంటి చర్చలు వాళ్లతో చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళు మీకు సలహా ఇచ్చేంత నాలెడ్జ్ వాళ్ళకు ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళకి తెలుసుందో చెప్తారు, అది రైట్ అవ్వచ్చు తప్పవచ్చు, మీరు మిస్లీడ్ అయిపోతారు. అందులో అందరికీ అన్ని తెలియాలని అవసరం లేదు కదండి. ఇప్పుడు మీరు నాకు ఏదో కామెంట్, నన్ను ఏదైనా మీరు నాకు తెలియని సబ్జెక్ట్ అడిగారు అనుకోండి, నాకు తెలియదు అని చెప్తాను నేను. లేదా నాకు ఫుట్బాల్ గురించి అడిగారు అనుకోండి, నాకు తెలీదు. అందుకని మీరు అర్థం చేసుకోండి, ఎప్పుడైనా సరే మీరు ఎవరిని అడుగుతున్నారు, ఎందుకు అడుగుతున్నారు, వాళ్ళు మీకు ఏం చెప్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. కనుక వాళ్ళని మీ ఫీలింగ్స్ గురించి మాత్రం మీరు మాట్లాడకండి. మీరు వెళ్ళిన పని ఏంటి, మాట్లాడేది ఏంటి? కొద్దిగా ప్రాక్టికల్ గా ఉండండి. రోజు చేసుకోవడం, వెళ్ళడం, పని చూసుకోవడం, రావడం, హుషారుగా ఉండడం, అలా చేయండి. ఒక 10 రోజులు చేయండి, మీకే అర్థమైపోతుంది. ఇలా థియరిటికల్ గా తీసుకుంటే ఏమవుతుందంటే దానికి నేను పేరు పెట్టుకున్నా, ఇన్ఫర్మేషన్ ఇండైజెషన్ అంటారు. అంటే చాలా కొంతమంది ఇంటర్నెట్ ద్వారా, దాని ద్వారా, దీని ద్వారా నాలెడ్జ్ చాలా సంపాదించుకుంటారు. అది వాళ్ళకి అది అర్థం కాదు, లింక్ చేసుకోరు దాన్ని, అది జీర్ణం అవ్వదు. అది ఆ జీర్ణం కాకపోయేటికి కన్ఫ్యూజన్ ఎక్కువైపోతుంది. అది అక్కడ ఇలా రాసింది, ఇక్కడ ఇలా రాసింది అని ఒక అజీర్ణం. కడుపులో ఆహారం గాని మనకి కడుపు మనం తిన్నది ఏదో అరగకపోతే అజీర్ణం ఎలాగో, వీళ్ళకి ఈ తీసుకున్న సమాచారం రకరకాల పుస్తకాలు చదివేస్తూ ఉంటారు, రకరకాల మనుషులను అడిగేస్తూ ఉంటారు, రకరకాల వీడియోలు యూట్యూబ్ లో వీడియోలు చూస్తూ ఉంటారు. ఇవన్నీ చేసేసి రకరకాల ఇన్ఫర్మేషన్ సంపాదించేసుకుని ఎవరికి ఇండైజెషన్ తోటి బాధపడినట్టుగా మానసికంగా ఇన్ఫర్మేషన్ ఇండైజెషన్ తో సఫర్ అవుతూ ఉంటారు. ఆ పని మాత్రం చేయకండి. మన ఫీల్డ్ ఏంటి, మనకు కావాల్సింది ఏంటి, అంతే. అనవసరమైన వాటిలో జోక్యం చేసుకోకూడదు. రైట్ అండి, ఆల్ ది బెస్ట్ అండి. ఓకే రైట్. ఇప్పుడు మనం ఒక భయం అనే దాని గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పటి వరకు ఒక ఫోన్ కాల్ ని అటెండ్ అయ్యాను నేను. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత మళ్ళీ మనం భయం అనే సబ్జెక్ట్ మీద మళ్ళీ ముందుకెళ్దాం. రైట్, ఇప్పుడు విరామం.
కళ్ళు మానందో బాబు కళ్ళు తెరవందో, ఇల్లు వళ్ళు పూలతోతే కళ్ళు మానందో బాబు కళ్ళు తెరవందో. పీడల పీచినే మహమ్మారి ప్రభువులు కొల్చుకునే పింజారి, పీడల అగ్ని మహమ్మారి ప్రభులు కొల్పుకునే పింజారి దేశ దారిద్రతకే రహదారి దేశ దారిద్రతకే రహదారి పాన పిశాచము పారదోలి పాన పిశాచము పారదోలి భారత కీర్తిని పాన పిశాచము పారదోలి భారత కీర్తిని నిరుపగరందు భారత వీరాని దురలే వండో కళ్ళు తెరవండో ఇల్లు వళ్ళు పూలదోసే కళ్ళు మానందో బాబు కళ్ళు తెరవండో.
నమస్కారం, ఇది నా స్వరం, నేను మీ సుమా. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలు వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్ని చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలో అస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
తలుపుల తలుపులు తీసే తీయని లోకం, ఊహలకు ఊపిరి పోసే ఉత్సవ లోకం, విజ్ఞానం వినోదం విలువైన జీవిత పాఠాలు సమకాలీన స్థితిగతులు ఎన్నో గొప్ప విశేషాలను పంచే తెలుగు నవలలను ఇకపై మీరు వినే అవకాశాన్ని కల్పిస్తుంది మైండ్ మీడియా. తెలుగు వారందరికీ ఇది ఒక గొప్ప అవకాశం. భారత కాలమానం ప్రకారం ప్రతి శని ఆదివారాల్లో సాయంత్రం 5 నుంచి 5:30 గంటల వరకు ప్రసారమయ్యే నవలాలోకం కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ఢిల్లీ నుంచి గల్లీ వరకు, లష్కర్ నుండి లండన్ వరకు, ఏ సీరియస్ టాపిక్ అయినా, సరదా టాపిక్ అయినా, టాపిక్ ఏమైనా 100% ఫుల్ జోష్ ఎంటర్టైన్మెంట్ అందించడమే మా ప్రయత్నం. తప్పక వినండి. మీరు నేను ఒక షో భారత కాలమానం ప్రకారం ప్రతిరోజు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు విత్ మీ ఆర్జే రజనీతో ఓన్లీ ఆన్ మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి మరొకసారి స్వాగతం. నేను బీవి సత్యనగేష్ మాట్లాడుతున్నాను. మనం ఇప్పుడు భయం అనే టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ భయం అనేది ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా రెండు భయాలు పుట్టుకతోటి ఉంటాయి. అయితే మనకి ఈ భయం వల్ల అసలు భయం ఎలా వస్తుందంటే, ఫస్ట్ మనిషి అనుమానంతో ఆలోచిస్తాడు. ఆలోచన అనేది ప్రతి మనిషికి అదొక న్యాచురల్ ప్రాసెస్. అంటే మనం శ్వాస ఎలా తీసుకుంటూ ఉంటామో అలాగే ఆలోచన కూడా చేస్తూ ఉంటాం ఎప్పుడు కూడా. మనకి అది న్యాచురల్ గా వచ్చే ఒక ప్రాసెస్ అది. సో ఇది ఆలోచిస్తూ ఉన్నప్పుడు అనుమానం అనేది కానీ ఆలోచనలో చేరితే, ఆ అనుమానం వల్ల జరగబోయే చెడు ఏదైనా కానీ మరీ ఎక్కువగా ఆలోచిస్తే అప్పుడు ఈ భయం అనేది మనకి ఫైనల్ గా అనిపిస్తూ ఉంటుంది. సో ఈ భయాల వల్ల మనకి కొన్ని నష్టాలు జరుగుతాయి. ముఖ్యంగా ఏంటంటే మనకున్న హోప్స్ అన్ని పోతాయి. హోప్స్ అంటే ఏంటి, మన ఆశలు. ఆశ అనుకోండి, లేదంటే ఒక రకమైన ఏదో చేయగలం అనే ఒక నమ్మకం, అలాంటివన్నీ కూడా ఫస్ట్ భయం వల్ల అవి పోతాయి. తర్వాత మంచి మంచి ఐడియాస్ ఉంటాయి. అంటే మనకి మనం ఆలోచన ద్వారా ఇలా చేస్తే బాగుంటుందేమో, అలా చేస్తే బాగుంటుందేమో అనుకుంటాం. అనుకుంటున్నప్పుడు ఒక భయం అనేది కానీ ఆవరిస్తే మన ఐడియాస్ అన్నిటినీ కూడా ఇంప్లిమెంటేషన్ దాకా రాకుండానే అవన్నీ కూడా మూతపడిపోతాయి. నెక్స్ట్ వచ్చి గోల్స్ కూడా, అంటే ఫియర్ కిల్స్ గోల్స్ అంటాం. ఫియర్ అనేది మనిషి యొక్క లక్ష్యాలని చేరడానికి ఆ బ్రేక్ వేసేది మళ్ళా ఈ ఫియరే. ఎందుకంటే పలానాది సాధించాలి అని ఉంటుంది, సాధించాలి అనుకుంటే మనకు వస్తుందంట, మనకు అంత సీన్ ఉందా, లేదా మనకు అంత శక్తి యుక్తులు లేవేమో, అంత శక్తి సామర్థ్యాలు లేవేమో, ఈ కాంపిటీషన్ లో నేను తట్టుకుంటానంటావా అనుకుంటూ వాళ్ళు గోల్స్ ను కూడా వాళ్ళు ఈ ఫియర్ వల్ల గోల్స్ ని వదులుకుంటారు. నెక్స్ట్ వచ్చి ఎక్సలెన్స్ అంటాం. ఎక్సలెన్స్ అంటే ఏంటి, ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రోగ్రెస్ అన్నమాట. ఈ కంటిన్యూస్ ప్రోగ్రెస్ లో ఏమవుతుంది, ఫియర్ వల్ల మనిషి ఎక్సెల్ కాలేడు. ఎక్సెల్ అవ్వాలి, ఎక్సెల్ అవ్వాలంటే ఈ రోజు ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితిలోకి వెళ్తూ ఉండాలి మనిషి ఎప్పుడు కూడా. ఆ ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళడానికి ఎక్కడికక్కడ ఈ ఫియర్ అనేది, భయం అనేది బ్రేక్ వేయటం వల్ల ఆ ఎక్సలెన్స్ అనే ప్రాసెస్ తగ్గిపోతూ ఉంటుంది. ఫైనల్ గా మరి వీటన్నిటి వల్ల జరిగేది ఏంటంటే మనకి పూర్తిగా సక్సెస్ అనేది దూరం అయిపోతుంది. సో ఈ ఫియర్ వల్ల ఇన్ని నష్టాలు ఉన్నాయి. ఈ ఫియర్ ని కేవలం నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ఆలోచనలో అనుమానం అనేది కానీ రాణిస్తే ఈ అనుమానం వల్ల వచ్చిన ఈ ఫియర్ మనిషిని కంప్లీట్ గా వెనక్కి లాగేస్తుంది. అయితే దీనికి ఒక చిన్న ఇది చెప్తాను. ఫియర్ అనేది మామూలుగా అది మనకి అలవాటుని బట్టి ఉంటుంది. సపోజ్ ఒక పిల్లవాడిని మరొక పిల్లవాడు కొట్టాడు అనుకుందాం. ఇంటికి వచ్చి ఆ పిల్లవాడు తల్లికి చెప్పాడు, అమ్మ అమ్మ నన్ను వాడు కొట్టాడు అని. అప్పుడు ఆ తల్లి కానీ, అంటే మొదటి రకం తల్లి, తప్పమ్మ అలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలమ్మా, ఇంకా నయం ఏం కాలేదులే, డబ్బులేం తగలలేదు కదా, వాడు జోలికి వెళ్ళకమ్మా రేపటి నుంచి వద్దమ్మా అని చెప్తే వానికి భయం ఖచ్చితంగా పెరుగుతుంది, వాడి దగ్గరికి వెళ్ళడు. తర్వాత ఇక వాడిని చూస్తే మరి మళ్ళీ కొడతాడేమో అని ఒక అనుమానం ఉంటుంది, ఆ అనుమానమే భయంలోకి లాగుతుంది. ఇది మొదటి రకం. రెండో రకం, అమ్మ అమ్మ నన్ను వాడు కొట్టాడు అని చెప్పాడు. చెప్పగానే అయ్యో ఏంటో, కొంతమంది ఎందుకు అలా చేస్తారు, మనం సంతోషంగా ఉన్నామని అసూయతో ఉన్నట్టున్నారు వాళ్ళు, ఈసారి కొట్టినప్పుడు చూద్దాంలే అమ్మా, ఈసారికి ఏం పట్టించుకోకు, ఓకేనా, దా వచ్చి అన్నం తినమ్మా. ఇది రెండో రకం తల్లి. అంటే వీడికి భయం తీసేయలేదు. ఇక మూడో రకం తల్లి, వీళ్ళు ఎలా అంటే, అమ్మ అమ్మ నన్ను వాడు కొట్టాడు అని చెప్పాడు కొడుకు వచ్చి. అప్పుడు ఈ తల్లి, మూడో రకం తల్లి ఏం చెప్తుందంటే, అలాగా మన నోరు మూసుకుని వచ్చేసావా, నాలుగు తగిలించలేకపోయావా వాడికి, పోయి నాలుగు తగిలించి వాడు ఏడ్చిన తర్వాత అప్పుడు ఇంటికి రా, ఏం వాడు కొడితే చూస్తూ కూర్చుంటావా అని చెప్తారు కొంతమంది. ఇలా చెప్పేవాళ్ళు ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు, ఇలా చెప్పరు, పిల్లల్ని అలా ఎంకరేజ్ చేయరని. మీకున్న అభిప్రాయం కొంతమందికి అలా ఉండొచ్చేమో కానీ ఇలా చెప్పి పంపించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే, ఎదుటివాడు ఒకటి వేస్తే నువ్వు ఒకటి వేయాలి అంతే, భయపడ్డావా ఇంకా నీకు భయం నీ వెనకాల వస్తుంది. అందుకే నేను ఎప్పుడు ఒకటి చెప్తూ ఉంటా అందరికి, నువ్వు భయపెడితే ఎదుటివాడు భయపడతాడు, అలా కాకుండా నువ్వు భయపడితే ఎదుటివాడు భయపెడతాడు. సో అందుకని ఇదే సూత్రాన్ని మూడో రకం తల్లిదండ్రులు ఫాలో అవుతారు. నువ్వు భయపడకో, నువ్వు భయపడ్డావు అంటే వాడు భయపెడతాడు, నిన్ను నువ్వే భయపెట్టువాడిని అప్పుడు వాడు భయపడతాడు అని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఇది రైటా రాంగా అనేది మన ఇక్కడ చర్చ కాదు. ఎందుకంటే ఎనీథింగ్ ఈజ్ రైట్ టు సమ్ ఎక్స్టెంట్, అది మరీ హద్దులు దాటి వెళ్తే ఏదైనా తప్పే. ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని ఒక విటమిన్ టాబ్లెట్ వేసుకోమన్నారు అనుకోండి డాక్టర్, విటమిన్ మీకు ఒక సప్లిమెంట్లో ఉంటుంది, ఫుడ్ న్యూట్రిషియస్ ఫుడ్ ఉన్నా లేకపోయినా అది ఒక సప్లిమెంట్లో ఉంటుంది, వేసుకోమన్నారు కదా అని అన్నం తినడం మానేసి పళ్ళు తినడం మానేసి రోజుకు మార్నింగ్ 3 మల్టీవిటమిన్, మధ్యాహ్నం 3 మల్టీవిటమిన్, సాయంత్రం 3 మల్టీవిటమిన్ వేసుకుంటే హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. సో అందుకని అతిగా ఏది తీసుకోవద్దని మన పెద్దలు ఎప్పటికీ చెప్తూనే ఉన్నారు. సో ఇక్కడ నేను భయం గురించి, ఇది కేవలం అనుమానం ఉందన్నాను. అయితే నేను మీకు ఒక మరొక విషయం చెప్తాను. ఇది నేను చాలా మందికి కౌన్సిలింగ్ చేసిన తర్వాత ఈ రకంగా చెప్తే బాగుంటుందేమో అని అనిపించి చాలా మందికి చెప్పాను. నాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి. ప్రత్యేకంగా నేను పర్సనల్ గా నేను కూడా ఫాలో అవుతానది. అది ఏంటంటే, నేను పర్సనల్ గా అనుకున్నది ఇది, భయం అనేది మనిషికి కోరిక లేనప్పుడు పుడుతుంది అని. కోరిక ఉంటే మనిషికి భయం ఉండదు. మళ్ళీ రిపీట్ చేస్తా, కోరిక ఉంటే మనిషికి భయం ఉండదు. కోరిక లేనప్పుడే అనుమానంతో ఆ భయం పెరుగుతూ ఉంటుంది. మీకు రెండు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఈ రెండు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ నేను ప్రత్యక్షంగా నేను చూసినవి. ఇవి చూసిన తర్వాత నా ఒపీనియన్ మార్చుకుని అప్పటి నుంచి నేను భయం గురించి ఇలా చెప్తున్నా. మొట్టమొదటి ఎగ్జాంపుల్, ఒకసారి నేను ఒక షాప్ దగ్గర నిలబడి ఉన్నా. నా షాపింగ్ అయిపోయింది, ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ది కార్. సరిగ్గా రోడ్డు మీద చూస్తున్నా, రోడ్డుకు అటుపక్క ఒక 30-35 ఏళ్ల తల్లి, 4 ఏళ్ళ 5 ఏళ్ళు 3 ఏళ్ళు కరెక్ట్గా నేను అంచనా వెళ్ళాను, ఒక పాప. వీళ్ళిద్దరూ రోడ్డుకి ఒక పక్క ఉన్నారు, నేను ఇటు పక్క ఉన్నాను. వాళ్ళు రోడ్డు వైపు చూస్తున్నారు, వెహికల్స్ ఏమి లేనప్పుడు రోడ్డు దాడదామని చూస్తున్నారు. అయితే అది టూ వే ట్రాఫిక్. అది మరి టూ వే ట్రాఫిక్, మీకు ఈ సందర్భంలో చెప్తాను, అతి భయం ఉన్నవాడు వన్ వే ట్రాఫిక్ వే ఉన్న చోట కూడా రెండు వైపులో చూస్తూ వెళ్తాడు. ఎందుకంటే వాడికి అతి భయం, టూ వే ట్రాఫిక్కే కదా ఒకే వైపు వస్తాయని మనం నమ్మడానికి లేదు అని అంటాడు. అది కొంతవరకు నిజమే, కానీ మరీ అతిగా ఉంటారు వీళ్ళు. సరే మన టాపిక్ వస్తే, పాప వాళ్ళ అమ్మ ఇద్దరు రోడ్డు అటుపక్క నిలబడ్డారు, రోడ్డు మీద అటు వచ్చే ఇటు వచ్చే వెహికల్స్ అన్ని చూస్తున్నారు, నేను ఇటు పక్క నుంచి చూస్తున్నాను. అంటే వాళ్ళని ఏదో చూడాలి, వాళ్ళు ఎలా చేస్తారా ఏం చేస్తారా అని కుతూహలం కాదు. యాక్చువల్గా నేను కూడా నేను వెయిట్ చేస్తున్నాను, అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు అలా చూశాను. చూస్తే అలా అసలు చాలా వెహికల్స్ వెళ్తూనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి. వాళ్ళు ఒక అడుగు ముందుకు వేస్తున్నారు, వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఈ లోపల సడన్ గా ఆ పాప వాళ్ళ అమ్మను తప్పించుకుని రోడ్డు మధ్యలోకి వచ్చేసింది. ఆ టైంలో అంతవరకు రోడ్డు దాటడానికి భయపడిన ఆ తల్లి వెంటనే రోడ్డు మధ్యలోకి వచ్చేసి ఆ పాపను గట్టిగా పట్టుకుని మళ్ళీ రోడ్డు సైడ్కి వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ పాపని రక్షించాలనే బలమైన కోరిక ఆ క్షణంలో ఆవిడికి భయం లేకుండా చేసి, అంతవరకు ఎన్నో వెహికల్స్ వస్తున్నాయి పోతున్నాయని చూసి భయపడిన తల్లి ఎప్పుడైతే ఆ పాప రోడ్డు సెంటర్లోకి వెళ్ళిపోయిందో వెంటనే అప్పుడు ఆ భయం అనేది మాయమైపోతుంది. ఆ బలమైన కోరిక, పాపను రక్షించాలనే బలమైన కోరిక ఆ మధ్యలోకి వెళ్ళేటట్టు చేస్తుంది. ఆ తర్వాత ఆ పాపను తీసుకుని వచ్చేసింది, పాపను దెబ్బ వేసింది, అది అయిపోయింది అక్కడికి. సో నా ఉద్దేశం ఏంటంటే బలమైన కోరిక ఉండాలి. మీకు రెండో ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది చాలా తమాషా అయిన ఎక్స్పీరియన్స్ నాకు. నేను ఒకసారి నిజామాబాద్లో ఎల్ఐసి వాళ్ళకి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నా. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, మార్కెటింగ్ ఏజెంట్స్ వాళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళందరికీ ఏదో మోటివేషనల్ ప్రోగ్రామ్ చేస్తున్నాను. సరే అందరూ వచ్చారు, వస్తున్నారు, ఇంకా కూర్చుంటున్నారు, ఏదో ఆర్గనైజర్స్ కొంత టైం తీసుకుంటున్నారు. ఆఖరికి ఫైనల్గా నాకు మైక్ ఇచ్చారు. ఇచ్చి నేను మాట్లాడదాం అనుకుంటుంటే ఒక అమ్మాయి వచ్చింది, 25 ఏళ్ళు ఉంటాయి. అమ్మాయి వచ్చి నన్ను మైక్ అడిగి తీసుకుంది. నేను అనుకున్నా ఏదో నా గురించి 4 మాటలు చెప్తుందేమో, పరిచయ వాక్యాలు అని చెప్పి అనుకుని మైక్ ఇచ్చా. ఇస్తే ఆ అమ్మాయి అని చెప్పి పాట అందుకుంది. ఆ పాట కర్ణ కఠోరంగా ఉంది, అసలు వినటానికి ఒక శృతి లేదు, లయ లేదు, ఏదో పాడుతుంది. దానికంటే చక్కగా వచనం చెప్పినా బాగుండేదేమో అనిపించింది. అయితే వెంటనే ఆర్గనైజర్స్ వచ్చి, సరే అమ్మాయి ఎందుకు ఇచ్చారండి మైక్ అని అడిగారు. నాకేం తెలుసు, అమ్మాయి ఇక్కడ ఏదో అనౌన్సర్ ఏమో లేకపోతే ఏంటో ఏం నాకు తెలియదు కదా, మైక్ అడిగితే ఇచ్చాను నేను. ఎవరైనా ఎలా అంటాను నేను, లేదు సార్ ఇక్కడ ఏం ఫంక్షన్ అయినా సరే ఆ ఫంక్షన్ అక్కడ వచ్చేసి మైక్ తీసుకుని ఒకటి పాట ఒకటో రెండో పాడేస్తుంది సార్, రెండో పాట పాడకుండా మాత్రం మీరు వెంటనే తీసేసుకోండి. సో ఆ ఫస్ట్ పాట ఎప్పుడైతుందా అని చూసి అప్పుడు వెంటనే తీసుకోవడానికి నేను చాలా రెడీగా ఉన్నాను. కానీ ఆ అమ్మాయి గ్యాప్ లేకుండా రెండో పాట అందుకుంది. నేను ఎలా లాక్కుంటాను అమ్మాయి దగ్గర నుంచి? లాక్కోకూడదు కదా, సభ్యత కాదు అది. అందుకని ఇక్కడ ఆ రోజు కూడా నాకు అనిపించింది చాలా మంది చాలా బాగా పాడతారు, వాళ్ళని కానీ అడిగితే ఇప్పుడు కాదండి రేపు పాడతానండి ఇంకోసారి పాడతానులేండి అవి నేను ఓన్లీ బాత్రూమ్ సింగర్ నండి అని అంటారు. పోన్లేండి బాత్రూంలోకి వెళ్ళి పాడండి మేము బయట నుంచి వింటామండి అని అవుతారు తప్ప వాళ్ళు అస్సలు పాడరు. చక్కగా పాడతారు వాళ్ళు, శ్రావ్యంగా పాడతారు, చాలా బాగా పాడతారు. కానీ వాళ్ళకి పాడటం అనే కోరిక ఉండదు, బలమైన కోరిక ఉండదు, పాడాలి అనే బలమైన కోరిక వాళ్ళకు ఉండదు. అయితే అలా కాకుండా మరి ఈ అమ్మాయి విషయంకి వస్తే ఖచ్చితంగా అమ్మాయి నేను పాడి తీరాలి, ఇప్పుడు పాడతాను అంతే. ఎవరైనా ఏమైనా అనుకొని ఇప్పుడు మీటింగ్ ఎవరు పెట్టారు ఏంటి నాకు అవన్నీ అనవసరం, నేను వెళ్తాను పాడతాను అంతే. ఆ మైక్ తీసుకుంది టక్మని పాడేసింది, రెండో పాట పాడటానికి కూడా వీళ్ళు మైక్ తీసేసుకుంటారనే ఉద్దేశంతో కంటిన్యూ చేసింది. సో అందుకని నేను చెప్పేది ఏంటంటే ఈ రెండు ఎగ్జాంపుల్స్లోనూ చూసుకుంటే మనిషికి బలమైన కోరిక ఉంటే భయం ఉండదు. అలాగే కొండలు ఎక్కినా గుట్టలు ఎక్కినా ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కినా ఏమెక్కినా కిలిమంజారో మౌంటైన్ ఎక్కినా కూడా అలాగే గజ ఈతగాడు అవ్వాలన్నా కూడా ఏదానికైనా సరే మనిషికి బలమైన కోరిక ఉంటే ఎటువంటి భయం ఉండవు. నువ్వు నీళ్లు చూస్తే భయపడే వాళ్ళు ఉంటే గజ ఈతగాళ్ళు నీళ్ల లోపలికి వెళ్ళి బయటకు వస్తారు, అంటే అది వాళ్ళ యొక్క కోరిక అది. సో ఇప్పుడు మనం మామూలుగా సూపర్ఫిషియల్గా భయం అంటే ఏంటి, దానికి బలమైన కోరిక లేకపోవడం వల్ల, చిన్నప్పటి నుంచి మనకి పెద్దవాళ్ళు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ వల్ల ఈ ఇంట్రడక్షన్ అంతా అయిపోయింది. ఇది తీవ్రమైతే దాన్ని ఫోబియా అంటారు. ఆ ఫోబియా అంటే ఏంటి, ఇరేషనల్ ఫియర్. ఆ ఇరేషనల్ ఫియర్లు ఎలా ఉంటాయి, ఫైనల్గా రెమెడీ ఎలా ఉంటుంది, ఇప్పుడు మనం ఒక విరామం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.
చేస్తే కలుపు హుషారు బలే బలే మోగనులే బలుపు खुशी खुशी चेस्ते ने कनक हुशार बल बल मोगुल ले वलक सितारु वलक मजा तू बिस्ता इक रावोई खुशी खुशी चेस्ते ने कनक हुशार
పాలిటిక్స్, క్రేజీ ఫ్యాక్ట్స్, రిలేషన్స్, ఎఫెక్షన్స్, స్కామ్లు, డ్యామ్లు, స్పోర్ట్స్, ఫేమస్ హాలిడే స్పాట్స్, గాసిప్స్, క్రేజీ టిప్స్, ఇలా కాదేది ఈ ఆర్జవెన్నెలకి అనర్హం. అందుకే నాకు తారసపడినవన్నీ రసరమ్యంగా మీకు అందిస్తాను. చిత్రం భడారే విచిత్రంలో స్టేట్ ఉంటూ మై ఇన్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా వింటారు కదా.
ఢిల్లీ నుంచి గల్లీ వరకు, లష్కర్ నుండి లండన్ వరకు, ఏ సీరియస్ టాపిక్ అయినా, సరదా టాపిక్ అయినా, టాపిక్ ఏమైనా 100% ఫుల్ జోష్ ఎంటర్టైన్మెంట్ అందించడమే మా ప్రయత్నం. తప్పక వినండి. మీరు నేను ఒక షో భారత కాలమానం ప్రకారం ప్రతిరోజు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు విత్ మీ ఆర్జే రజనీతో ఓన్లీ ఆన్ మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది. వీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
గుళ్ళు దేవుళ్లకిచ్చేంత మర్యాద ఇది వరలో వెండితెర నటీ నటులకు ఇచ్చేవారు. తమ నటనతో, వ్యక్తిత్వంతో జనం గుండెల్లో వెండితెర వేల్పులై వెలిగిన తారల ఆసక్తికరమైన జీవిత గాథల్ని మీ ముందుకు తెచ్చేస్తున్నాం. ప్రతి బుధవారం మధ్యాహ్నం భారత కాలమానం ప్రకారం 3:30 నుంచి 4:30 వరకు మీ ఆర్జే భావరాజు పద్మిని మీకు అందించే వెండితెర వేల్పులు అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ఖచ్చితంగా వింటారు కదూ. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు మరొకసారి స్వాగతం. నేను బీబీ సత్యనాగేష్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్. ఈరోజు మనం భయం అనే టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో భయం గురించి చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు, మరి భయం అనేది ఎక్కువగా ముదిరి చివరికి అది ఒక అర్థం పర్థం లేని భయంగా మారితే దాన్ని ఫోబియా అంటాం. అంటే అర్థం ఉండదు. అంటే ఇప్పుడు నీళ్లు చూస్తే మనం రోజు మంచినీళ్ళు తాగుతూ ఉంటాం, కానీ ఒక ఒక చెరువును కానీ ఒక నదిని కానీ చూస్తే చాలా భయపడతారు కొంతమంది. దాన్ని హైడ్రోఫోబియా అంటారు. ఇది దీన్ని మనకు ఒక సినిమాలో కూడా చక్కగా నాగార్జున, బ్రహ్మానందం కలిసి చక్కగా మనకి ఏదో అర్థం, అందరికి అర్థమయ్యేలాగా చూపించారు. అంటే ఆయన బ్రిడ్జ్ దాటాలంటే నేను దాటను దాటను అంటాడు. ఎందుకు దాటం, ఎందుకు దాటం అంటే ఫైనల్గా ఆయన చెప్తాడు, నాకు నీళ్ళు అంటే భయం అని. రైట్, అలాగా నీళ్ళు అంటే భయపడేవాళ్ళు, కుక్కలను జంతువులను చూస్తే భయపడేవాళ్ళు, చీకటి అంటే భయపడేవాళ్ళు, క్లోజ్డ్ ప్లేసెస్లో ఉండడానికి భయపడేవాళ్ళు, జన సమూహంలోకి వెళ్ళడానికి భయపడేవారు. రకరకాల ఈ ఫోబియాలు పెద్ద లిస్ట్ అది. ఇవన్నీ కూడా ఇరేషనల్ ఫియర్స్. ఇవన్నీ కూడా మనం కేవలం ఎమోషనల్గా అతిగా ఎక్కువ సార్లు ఆలోచించటం వల్ల అవి ఫోబియాలుగా మారిపోతాయి. సో మనం మొట్టమొదటిగా చెప్పుకున్నది ఏంటంటే, మనం రెండే రెండు మామూలు భయాలతోటి పుడతాం. అది చప్పుడు ఒకటిని, ఫియర్ ఆఫ్ డెప్త్ రెండే అన్నాం. మిగతావన్నీ పెంచుకున్నవన్నాం. వాటిని అతిగా చేస్తే ఫోబియా అవుతుందన్నాం. కానీ ఇవేవి కాకుండా కూడా ఉత్తిగే భయపడుతూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా మానసిక సమస్య, అంటే అది సైకియాట్రీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా భయపడతారు. అంటే వాళ్ళని ఎవరో వెనక నుంచి తరుంకొస్తున్నట్టుగాను, లేకపోతే ఏదో వాళ్ళ మీద ఏదో కుట్ర జరుగుతున్నట్టుగాను అని, అది కొద్దిగా అది సైకోసిస్ కి సంబంధించింది. నేను జనరల్ గా నేను ఎక్కడైనా మాట్లాడినప్పుడు కానీ నా ప్రసంగంలో కానీ రేడియో టాక్లో కానీ నా యూట్యూబ్ ఛానల్లో కానీ జనరల్ గా నేను సైకోసిస్ గురించి ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే ప్రజలు చాలా మంది వాళ్ళకి అది ఆపాదించుకుంటారు, నాకు కూడా అప్పుడప్పుడు అలా అనిపిస్తుంది అని ఆపాదించుకుంటారు. దయచేసి అలా చేయొద్దు. అలాంటిది ఏమైనా ఉంటే మీరు ముందు మీ ఫ్యామిలీ డాక్టర్కి చూపించుకోవాలి, ఆయన కానీ ఆ డాక్టర్ కానీ మీకు స్పెషలిస్ట్ని కలవమంటేనే కలవాలి. ఉట్టిగా మీ అంతటా మీరు ఏ నిర్ణయానికి రావద్దు. ఓకే ఓకే, ఒక కాల్ వస్తుంది, ఆ కాల్ చూద్దాం. హలో హలో
హలో నమస్తే సార్.
నమస్తే చెప్పండి
సార్. నా పేరు మల్లేష్ సార్.
చెప్పండి
సార్. నేను లాస్ట్ టైం బీకామ్ కంప్లీట్ చేశాను సార్. ఓకే, ఆ బీకామ్ నేను చదువుతున్నంత సేపు 3 ఇయర్స్ చికాకు, గొడవలు అందరితో చికాకు, కొంచెం కంగారు, నాకున్న ప్రాబ్లమ్స్ వల్ల అందరి మీద చికాకు పడడం వల్ల రిలేషన్స్ బాగా దెబ్బతిన్నాయి సార్. ఇప్పుడు అందరు నన్ను అవాయిడ్ చేయడం, కొంచెం పక్కకు పెట్టేయడం లాంటివి జరుగుతుంది. అయితే ఇప్పుడు నాకు ఏం చేయాలి? ఇప్పుడు నేను కూడా వాళ్ళని వదిలేయాలా, లేకపోతే మళ్ళీ కాంటాక్ట్ అవ్వాలా అనేది అర్థం కావట్లేదు సార్. కొంచెం నాకు ఈ విషయంలో మీరు హెల్ప్ చేస్తారని కాల్ చేశాను సార్.
రైట్ ఓకే. ఇప్పుడు మనకి స్నేహితులు ఉంటారు, వాళ్ళతో ఏమైనా మనస్పర్ధలు ఉండొచ్చు. ఇప్పుడు మనస్పర్ధలు ఆల్రెడీ వచ్చాయి కనుక వాళ్ళని వదిలించేసుకుందాం అనుకుంటే, మనం కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ వీళ్ళ దగ్గర ఉన్న అభిప్రాయం మారలేదు అనుకుందాం, పాత ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పే అవకాశం ఉంటుంది కదా, ఇతను ఈ టైపు ఇలా ఉంటాడు, అందరితో గొడవలు పెట్టుకుంటాడు, అన్ని ఇలా చేస్తాడు అలా చేస్తాడని చెప్తారు కదా. అందుకని మనకు ఆల్రెడీ పరిచయం ఉన్న వ్యక్తుల దగ్గర మీ వాళ్ళ అభిప్రాయాన్ని మార్చే ప్రయత్నం మీరు చేయాలి. సారీ చెప్పడమో లేకపోతే ఆ రోజు నేను ఏదో పొరపాటుగా ఆలోచించానో లేదా ఆ సందర్భం ఏంటనేది మీరు ఆలోచించుకుని వాళ్ళకి నచ్చ చెప్తే మీ మీద అభిప్రాయం మార్చుకుంటారు. అలా మనసులో పెట్టేసుకోవడానికి అంత భయంకరమైన ఆస్తిపాస్తులు తగాదాలు కాదు కదా ఇవి. అందుకని మీరు నెమ్మదిగా వాళ్ళని చెడు చేసుకోకుండా వాళ్ళలో ఉన్న అభిప్రాయం మార్చండి. తర్వాత వాళ్ళు ఆల్రెడీ మీకు తెలిసిన వాళ్ళు కనుక, కొత్త వాళ్ళు కాదు కనుక, వాళ్ళతో స్నేహాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించండి. ఈ ప్రాసెస్ లోనే కొత్త వాళ్ళతో కూడా పరిచయం చేసుకోండి, తప్పేమీ లేదు. అంతేగాని గతాన్ని తలుచుకుని బాధపడుతూ మాత్రం కూర్చుంటే మీ ప్రాబ్లం సాల్వ్ కాదు.
కానీ మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను సారి చెప్పడం కానీ ఇలాంటివి చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు అని కొంచెం గిల్టీగా ఉంది సార్.
ఏమనుకుంటారు? తను చేసిన తప్పును అర్థం చేసుకున్నాడు, ఇప్పటికైనా అర్థం చేసుకున్నాడు. ఫోన్లే తప్పులు చేయని వాళ్ళు ఎవరుంటారులే, ఇప్పటికైనా అర్థం చేసుకున్నాడు కదా అని అనుకుని వాళ్ళు చేరదీస్తారు. మీరు ముందే వాళ్ళు చేరదీయరేమో అనుకునే లేదంటే మీకు అలా అనుకుంటే మీరు మీకు ఈగో ప్రాబ్లమా లేకపోతే ఏంటి అనేది ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. తప్పు చేసినప్పుడు మనమే తప్పు చేసామని మనకు తెలుసున్నప్పుడు నాది తప్పయింది అని చెప్పి చెప్పడంలో తప్పు లేదు. ఏమంటారు?
కానీ నేను చెప్పేది వాళ్ళు అర్థం చేసుకుంటారు, నేను చెప్పేది అసలు వింటారో వినరో అని చిన్న అనుమానం సార్.
రైట్ ఓకే. 10 మందిలో 3 వినలేదు అనుకోండి, మనం ఏం చేయాలి? వాళ్ళు ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ ఫామ్ చేసేసుకున్నారు, మీతో మాట్లాడకూడదని నిర్ణయించుకున్న వాళ్ళు 1 ఉన్నారు అనుకుందాం. 10 మందిలో 7 అయితే విన్నారు కదా. మనం ప్రయత్నం చేస్తే కానీ మనకు తెలీదు అది. అంటే అది ఇప్పటికైనా మీ మనస్తత్వాన్ని మార్చుకోవాలి. మీతో మాట్లాడే వాళ్ళకి వేరే పని లేదని అనుకోకూడదు. వాళ్ళు మీరు కాకపోతే ఇంకో ఫ్రెండ్ ఉంటాడు వాళ్ళకి. అందుకని మనం ఎలా ఉన్నా సరే వాళ్ళు మనల్ని భరిస్తారని అనుకోవడం చాలా తప్పు. నువ్వు కాకపోతే నాకు ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు అన్నట్టుగా వెళ్ళిపోతారు వాళ్ళు. అది అర్థం చేసుకుని మీరు ఇంకొక మాట ఏంటంటే, మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరి దగ్గరికి వెళ్ళి మీరు ఏదో తప్పు నాకు చిన్నప్పుడు సరిగా తెలియక నాకు అర్థం చేసుకోలేక పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల సతమతం అయ్యి ఏదో కన్ఫ్యూజన్లో ఏదేదో మాట్లాడాను, మిమ్మల్ని ఎవరినైనా తప్పు నేను బాధ పెట్టుంటే ఏమనుకోకండి అని చెప్పి వాళ్ళకి చెప్పి వాళ్ళు చెప్పుకుంటారు కూడా. మల్లేష్ వచ్చాడు, వచ్చి ఇట్లా మాట్లాడాడు, ఫోన్లేరా, ఏదో తప్పు అందరూ చేయని వాళ్ళు ఎవడు ఉన్నాళ్ళే, ఏవో అంటుండు కదా, ఏమి చేద్దాంలే ఆయన అని వాళ్ళు వాళ్ళు కూడా చెప్పి కాంప్రమైజ్ అవడానికి సిద్ధపడతారు. కనుక మీరు ఆలస్యం చేయకుండా చేయండి ఆ పని. ఒకటి, ఎక్కడైనా మీకు నెగిటివ్గా రావచ్చు, కంగారు పడద్దు. పాటించండి, పాటించండి, తప్పకుండా రిజల్ట్ వస్తుంది. ఓకే, రైట్, ఇప్పుడు మంచిదండి. రైట్, ఇప్పుడు మనం భయం గురించి మాట్లాడుకుంటున్నాం. ఇందులో నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ఏదైనా ఒక సైకియాట్రీ ప్రాబ్లం ఉన్నప్పుడు డాక్టర్ కానీ చెప్తే, మీ ఫ్యామిలీ డాక్టర్ కానీ చెప్తే అప్పుడు మీరు స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. కానీ మీకు ముందే ఊహించేసుకోవద్దు. వాటి గురించి జనరల్గా నేను మాట్లాడను, అంటే నాకు తెలియక కాదు, చాలామంది వాటిని తప్పుగా అర్థం చేసుకుంటారు. అందుకని ఆ భయాలు ఏమైనా ఉంటే అర్థం పర్థం లేనివి. మూడు రకాల భయాలు చెప్పాను నేను మీకు. మామూలుగా మనం పెంపొందించుకున్న, అనుమానంతో పెంపొందించుకున్న భయాలు కొన్ని అయితే, రిపీటెడ్గా ఆలోచించటం వల్ల అదొక ఇరేషనల్ ఫియర్గా అయిపోతే, అంటే నీళ్లు చూస్తే భయం, చీకటి చూస్తే భయం, కారెంట్ భయం, సైకిల్ అంటే భయం అంటే అది ఫోబియా. అది కాకుండా ఏ కారణం లేకుండా ఊరికే భయపడుతూ ఉంటే నేను మూడో చెప్పాను అది. సరే, ఇప్పుడు మనం రెమెడీకి వద్దాం. ఓకే, ఈ మూడో వర్గానికి కాకుండా మిగతా రెండు వర్గాలు ఇది ఏదైనా సరే, ఫియర్ని మీరు పోగొట్టుకోవాలంటే ఏం చేయాలో ఫస్ట్ పాయింట్ చెప్తాను. ఫియర్ ఈజ్ లైక్ ఏ స్ట్రీట్ డాగ్ అని చెప్తాను నేను. ఫియర్ ఈజ్ లైక్ ఏ స్ట్రీట్ డాగ్. రోడ్డు మీద కానీ మీరు పెద్ద సౌండ్ చేసుకుంటూ మీరు టూ వీలర్ మీద కానీ వెళ్తే, లేదా కార్ అయినా సరే, సైకిల్ మీద అయినా సరే, జనరల్గా సైకిల్ మీద చూస్తూ ఉంటాం ఇలాంటివి. వాళ్ళు ఫాస్ట్గా వెళ్తుంటే ఆ కుక్కకి ఇరిటేషన్ వచ్చింది అనమాట స్ట్రీట్ డాగ్కి, అది వెనకాల పడుతుంది. పడిన తర్వాత ఇతను ఇంకా ఫాస్ట్గా నడుపుతాడు, అది కూడా ఇంకా ఫాస్ట్గా పరిగెడుతుంది. కొంత దూరం వెళ్ళలేక ఇతనికి ఇంకా తొక్కే అవకాశం లేక కాళ్ళు పైకి పెడతాడు, అతను కరుస్తుందేమో అని కాళ్ళు పైకి పెడతాడు. ఎప్పుడైతే కాళ్ళు పైకి పెట్టాడో పెడలింగ్ ఆగిపోయింది కనుక ఎక్కడో ఒక్కడ అది సైకిల్ ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు అటో ఇటో పడతాడు. పడినప్పుడు అప్పుడు నిజంగా వచ్చి కుక్క మీద పడి కరి చేయొచ్చు. అప్పుడు ఈయన ధైర్యం చేస్తాడు అనమాట, హెట్ అంటాడు అప్పుడు, అంటే అది పోతుంది, లేదో రాయి తీస్తాడు, లేదా ఏదో చేస్తాడు. అదేదో ముందే చేస్తే ఈ ప్రాబ్లం ఉండదు. దాన్ని చూసి పరిగా ఇంకా ఫాస్ట్గా నడిపేవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. అంటే ఏంటంటే నేను చెప్పేది, ఫియర్ ఈజ్ లైక్ ఏ స్ట్రీట్ డాగ్, డోంట్ ఎంకరేజ్ ద ఫియర్. సో దాన్ని ముందే ఎదుర్కోవాలి. సో ఇక్కడ ఫస్ట్ది, ఫియర్ అనేది స్ట్రీట్ డాగ్ కనుక దీన్ని ఫేస్ చేయటం అనేది అలవాటు చేసుకోవాలి. ఏదైనా సరే, ఇంతకుముందు మనం తీసుకున్నదైనా ఒక ఫియర్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ ఉంటుంది, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉంటుంది, ఫియర్ ఆఫ్ రిజెక్షన్ ఉంటుంది. ఇలాగే కొంతమందికి, అలాగే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూరే కాదు, కొంతమందికి ఫియర్ ఆఫ్ సక్సెస్ కూడా ఉంటుంది. నన్ను ఒక అతను అడిగాడు, ఫియర్ ఆఫ్ సక్సెస్ ఏంటండి, సక్సెస్ కూడా భయపడతాను. సక్సెస్ కూడా చాలా మంది భయపడతారు. ఏంటంటే వాళ్ళకి, నేను సక్సెస్ అయిన తర్వాత నేను డీల్ చేయగలుగుతానో లేదో, నేను హ్యాండిల్ చేయగలుగుతానో లేదో, అందుకని ఎందుకు ఇలా ఉంటే సరిపోతుందిలే అని కూడా భయపడే వాళ్ళు ఉంటారు కొంతమంది. సో ఇలాగ రకరకాల ఫియర్స్ ఉంటాయి కనుక వీటిని ఫస్ట్ ఫేస్ చేయాలి. ఫేస్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, ఇది ఫస్ట్ది. రెండోది ఏమంటారంటే డీసెన్సిటైజేషన్ అంటాం. డీసెన్సిటైజేషన్ ఎక్కడ వాడతాం అంటే, సపోజ్ ఎవరికైనా ఒక లిఫ్ట్లో వెళ్ళడానికి భయం అనుకుందాం, వీళ్ళు లిఫ్ట్ భయం కదా అని జీవితకాలం అంతా లిఫ్ట్ అవాయిడ్ చేయడం, అలాగే క్లోజ్డ్ రూమ్స్లో వెళ్ళరు వీళ్ళు. ఏసీ కార్లో వెళ్ళామంటే మొత్తం విండోస్ అన్ని తీసేమంటారు. ఏసీ ట్రైన్, ఏసీ బోగి అస్సలు ఎక్కనే ఎక్కరు, ఛాన్సే లేదు. ఫ్లైట్లోకి అసలు ఛాన్సే లేదు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళు కౌన్సిలింగ్ కూడా వస్తుంటారు. అయితే ఇక్కడ వీళ్ళు ఏం చేయాలంటే, చిన్నగా ఇన్ ఏ ఫేజ్డ్ మ్యానర్ దే హ్యావ్ టు ఫేస్ ద సిచ్యుయేషన్. దీన్ని సిస్టమాటిక్ డీసెన్సిటైజేషన్ అంటాం. సో సిస్టమాటిక్ డీసెన్సిటైజేషన్ ద్వారా బయటకు వచ్చేయచ్చు. ఇక మూడో మార్గం ఏంటంటే, రిపీటెడ్గా ఒక కోరి, బలమైన కోరికతోటి ప్రాక్టీస్ చేయాలి. అంటే ఇది నాకు తప్పదు, ఇది నాకు కావాలి, ఇది నాకు కావాలి, ఇది నాకు కావాలి అని. మేము, నేను, నాకు వచ్చే క్లయింట్స్లో కొంతమంది యాంగ్జైటీ న్యూరోసిస్తో సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఎవరో ఒకళ్ళు పక్కన తోడుంటే కానీ ఇంట్లోంచి కూడా బయటకు వెళ్ళరు. ఏదో అయిపోతుందనే భయం వాళ్ళకు ఉంటూ ఉంటుంది. వీళ్ళకి మందులు వేసుకుంటారు, మందులు వేసుకున్నా కూడా అది కొంతసేపు పనిచేస్తుంది. కానీ వీళ్ళ ఆలోచన తీరులో మార్పు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయరు. వీళ్ళకి వాళ్ళైనా ఆ భయంతో ఉంటారు కనుక ఆ భయం అనేది వాళ్ళు యాంగ్జైటీని పెంచేస్తుంది. సో వీళ్ళకి ఈ మూడోది, ఈ మూడు పని చేస్తాయి, ఈ ఫేసింగ్ ద సిచ్యుయేషన్ ఒకటి, డీసెన్సిటైజేషన్, మూడోది రిపీటెడ్ ప్రాక్టీస్. అంటే ఒక బలమైన కోరికతోటి నేను వెళ్ళాలి, నేను ఎవరితో ఎవరి తోడు తీసుకోకుండా నేను ఒక్కడిని నేను ఒక్కడిని వెళ్తాను, ఏమవుతుందో చూస్తాను అని ఒక విపరీతమైన కోరిక, బలమైన కోరికతోటి ప్రయత్నం చేయాలి. అక్కడితో అయిపోలేదు, మరి ఫస్ట్ ఫేసింగ్ది అదే కదా, డీసెన్సిటైజేషన్ అదే కదా అనొచ్చు మీరు. ఇది మూడోది రిపిటేషన్లో ఏంటంటే దాన్ని రిపీటెడ్గా చేయాలి. రిపీటెడ్గా చేసినప్పుడు ఏమనుకోవాలి, రైట్ ఏం కాలేదు కదా, మళ్ళీ వెళ్తాను అంటే ఒక చిన్న పిల్లవాడిని, ఒక చిన్న పాపని గుడ్ బాయ్ గుడ్ గర్ల్ అంటే వాళ్ళు ఎంతో ఆనందపడి మళ్ళీ చేస్తారు. అలాగా అది ఒక చిన్న రైమ్ చెప్పినప్పుడు గుడ్ బాయ్ గుడ్ గర్ల్ అంటే వాళ్ళు ఎంతో సంతోషంగా చెప్పినట్టుగా మనకు మనమే ఎప్రిషియేట్ చేసుకుంటూ ఓకే నేను ఇంతకుముందు ఇలా చేయలేకపోయాను కానీ ఇప్పుడు చేయగలుగుతున్నాను అని ఇన్ ఫేజ్డ్ మేనర్ దాన్ని రిపీటెడ్గా ప్రయత్నం చేసి మనలో ఉన్న నమ్మకాన్ని మార్చుకోవాలి. అలా నమ్మకాన్ని మార్చుకోవాలంటే దీనికి రెండు మార్గాలు ఉన్నాయి. ఇది బ్రూస్ లిప్టన్ అని ఆయన కూడా కన్ఫర్మ్ చేశాడు. ఆయన పెద్ద ఈ న్యూరో సైన్సెస్ మీద చాలా మంచి బుక్ రాశాడు, దాన్ని బయాలజీ ఆఫ్ బిలీఫ్ అంటారు. ఆయన చెప్తాడనమాట, దేర్ ఆర్ టూ వేస్ అంటాడు. ఫస్ట్ వే ఏంటంటే రిపీటెడ్ ప్రాక్టీస్, సెకండ్ది ఏంటంటే హిప్నాటిజం అంటారు. హిప్నాటిజం అనేది అందుబాటులో లేకపోతే ఖచ్చితంగా ఈ రిపిటేషన్ చేయమంటాడు. నేను నా కౌన్సిలింగ్లో హిప్నాటిజంని, ఈ కౌన్సిలింగ్ని అన్నీ వాడతాను కనుక ఈ భయంలోంచి బయటపడే వాళ్ళని చాలామందిని చూశాను కనుక భయం అనేది దానికి భయపడకుండా ప్రయత్నం చేసి ఈజీగా బయటకు వచ్చి చాలా సంతోషంగా ఫ్రీగా హాయిగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా బయటకు రావచ్చు. సో ఈరోజు ఈ టాపిక్ తోటి క్లోజ్ చేస్తున్నాను. మళ్ళీ బుధవారం 8:30 to 9:30 వరకు మరొక టాపిక్ తోటి మాట్లాడుకుంటాం. అంతవరకు సెలవు. మీ అందరికీ కృతజ్ఞతలు. అలాగే మైండ్ మీడియా సంస్థకి ప్రత్యేకంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇంతవరకు మీరు విన్నారు మై ఇన్ మీడియా సమర్పించు మనోబలమే మహాబలం కార్యక్రమం April 17, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer. The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MyIndMedia. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.